కాబట్టి ఇటువంటి అజ్ఞాన పనులు చేయటం వల్ల ఆ ముహూర్తం నీకు సరి అయిన ఫలితం ఇవ్వదు. అందుకే దైవజ్ఞుని ఎందు నీకు ఎక్కువ నమ్మకం ఉండాలి. భేషజే వైద్యుని మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఫలిస్తుంది. గురువు, ఇంకా గురువు గారి మీద అయితే సాష్టాంగ పడ్డమే తప్ప రెండో మాట ఉండకూడదు. అంత కఠోర విశ్వాసం ఉండాలి. అందుకే యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశీ, నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. నీ నమ్మకంలో తేడా వచ్చిందంటే అది ఫలించదు బొమ్మన్నాడు. కాబట్టి నమ్మకం ఉండాలి. అటువంటి నమ్మకంతో చేశాడు కాబట్టి ఈ పుష్కరుడి యొక్క కఠోర తపస్సు వల్ల ఏమైపోయింది, ఆయన శరీరము నుంచి పుట్టిన ఒక భయంకర అగ్ని, తపోగ్ని బ్రహ్మదాకా వెళ్ళి బ్రహ్మకాళ్ళు కాల్చింది. ఆయన కేవలం ఓంకార జపం చేసినా మనస్సులో మాత్రం బ్రహ్మన్నాడుగా మరి, అందువల్ల బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ మనస్సులో మనం ఎవరిని నిలబెట్టుకుంటే ఆ భగవంతుడే వస్తాడు. ఎదురుగుండా బ్రహ్మదేవుడు తెల్ల తామర పువ్వులో కూర్చుని ప్రత్యక్షమయ్యాడు. చతుర్ముఖుడు ఆయన, వేదములు ధరించాడు ఆయన, అక్షమాల ధరించాడు, సరస్వతీ సహితంగా ఉన్నాడు, పక్కనే హంసవాహనం కూడా ఉన్నది. అటువంటి ఆయన, నాయన పుష్కర నీ దుష్కరమైన తపస్సుకు మెచ్చుకున్నాను, వరాలు ఇవ్వడానికి వచ్చాను, ఆయాసం విడిచిపెట్టి ఈ కఠోర దీక్ష విడిచిపెట్టి ఏం కావాలో కోరుకో అన్నాడు. నిజమునకి పుష్కరుణ్ణి బ్రహ్మ ఎందుకు సృష్టించాడు, లోకమునకు ధర్మము ధర్మ సూక్ష్మము వివరించడానికి. కానీ ఆయన జపం చేసింది కేవలం ప్రణవం, అయినా కనపడింది బ్రహ్మ. ఎందుకంటే జపం చేసే ముందు రూపం బ్రహ్మది ఉండడం వల్ల. ఇప్పుడు ఏమైంది, దేవత ప్రత్యక్షమయ్యాడు. ఆయన చెప్పిన పని గుర్తుంది, కానీ ఉత్తి ఓంకారమే చేయటం వల్ల ఈయనకి వరాలు కోరుకోవాలనేది పోయి వైరాగ్యం వచ్చింది. వచ్చి ఇంక నాకేమీ వద్దు, నీలో కలిపేసుకో అన్నాడు. ప్రభు, నీవు కనబడని క్రితం నేను ఏవేవో మనస్సులో పెట్టుకున్నాను, ఎందుకో నీ దర్శనం అయ్యింది, ఆ దర్శనం అయ్యాక నాకు కోరికలు లేవు, అన్నీ విడిచిపెట్టి నీలో ఐక్యమైపోవాలనుకుంటున్నాను, నాకు సాయుధ్యం ఇప్పించు అన్నాడు. సాయుధ్యము అంటే ఇంక భగవంతుడిలో కలిసిపోవటం అనమాట. ఓ చెంబు నీళ్లు పట్టుకెళ్ళి మీరు ఏ నదిలోనో కలిపితే ఇంక ఈ చెంబు నీళ్లు కనపడతాయా, నది అయిపోతుంది. అది కూడా పరమాత్మ నది వంటి వాడు, మనం చెంబుడు నీళ్ళ వంటి వాళ్ళం, లేదా మనం నది వంటి వాళ్ళం, పరమాత్మ సముద్రం. సముద్రంలో కలిసిపోతే నది కూడా ఉప్పు అయిపోతుంది, పరమాత్ముల్లో కలిసిపోతే మన అస్తిత్వం పోతుంది. అందుకే దానికి సాయుజ్యము అని పేరు. మోక్షములు నాలుగు అన్నమాట. సాలోక్యము, ఎప్పుడు భగవంతుడికి ఎదురుగుండా కూర్చుని ఆయన అలా చూస్తూ ఉండడం. వైకుంఠంలో కొంతమంది మహాత్ములు ఉన్నారు, వాళ్ళు విష్ణువుకి ఎదురుగుండా కుర్చీల్లోనూ కింద కూర్చుంటారు, వాళ్ళ ఓపికలు బట్టి, మోకాళ్ళను బట్టి. ఆ కూర్చుని కృష్ణుణ్ణి విష్ణువుని అలా చూస్తూ ఉంటే దానికి సాలోక్యం అని పేరు అన్నమాట. సామీప్యం అంటే ఏమిటి, ఇప్పుడు ఆ చిట్ట చివర కూర్చున్న వాళ్ళు సాలోక్యముక్తి, దూరం నుంచి చూస్తారు ఆయన్ని. కానీ సామీప్యం అంటే ఇలా దగ్గరగా కూర్చున్నవాడు అనమాట, మరీ భగవంతుడికి దగ్గరగా కూర్చుంటారు. గరుత్మంతుడు అనగా పుణ్యశీలుడు, సుశీలుడు, సునందుడు, నందుడు, ఇటువంటి వాళ్ళంతా భగవంతుడికి మరీ దగ్గరగా ఉంటారు. అంటే ఇక్కడ కూడా సాలోక్యం వాళ్ళు దూరంగా ఉన్నారు, ఇది వీళ్ళంతా సామీప్యం అన్నమాట. ఇంకా సారూప్యం అంటే ఏమిటి, అచ్చం భగవంతుడు ఏ రూపంతో ఉంటాడో ఆ రూపంతో ఉండడం. విష్ణువు తన భక్తులకు ఏం చేస్తాడు, తన రూపం ఇస్తాడు. ఉద్ధవుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ను చూస్తే కృష్ణుడు చూసినట్టు ఉండేది. అచ్చం కృష్ణుడి యొక్క రూపం పొందాడు ఆయన. జయ విజయుల్ని చూడండి, జయుడెవరో విజయుడెవరో తెలియదు, వాళ్ళని చూడగానే విష్ణువును చూసినట్టు ఉంటుంది. వాడు కూడా చక్కగా చతుర్భుజాలతో శంఖ చక్ర గదా పద్మములతో ఉంటారు. అందుకే హఠాత్తుగా ఈ జయుణ్ణో విజయుణ్ణో చూస్తే విష్ణువునే చూశామా అని భ్రమిస్తారట సామాన్యులు. తన రూపము వంటి రూపము తన భక్తులకి భగవంతుడు ఇస్తాడు కదా, దాన్ని ఏమంటారు, సారూప్యము, స్వరూపస్య భావ సారూప్యం. ఇక్కడ ఏమైంది, దూరం నుంచి వైకుంఠంలో భగవంతుడిని చూడటం సాలోక్యం, మరీ దగ్గరగా సన్నిహితంగా కూర్చోవడం సామీప్యం, ఆయన రూపం వంటి రూపం పొందడం సారూప్యం. అసలు ఇవన్నీ పోయి ఆయనలో కలిసిపోతే దానికి సాయుజ్యము అని పేరు. నదులన్నీ సముద్రంలో ఎలా కలిసిపోతాయో జీవాత్మల చివరికి ఆయనలో కలిసిపోయి ఇక తామెవరో మర్చిపోతారు, ఆయన అయిపోతారు. అది మహాయోగం కదా. అప్పుడు ఆయనతో ఆయన అనుభవించేవన్నీ మనం అనుభవిస్తాం అన్నమాట. అది బ్రహ్మానందం అంటారు. అందుకే సాయుజ్యం కోరుకునేవాళ్ళు కూడా ఉంటారు. అసలు ఏమీ కోరుకోకుండా ఉంటే ఆయన ఎప్పుడేది ఇవ్వాలో అది ఇస్తాడు అనుకోండి. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, పుష్కరుడు బ్రహ్మ సాయుజ్యం కోరాడు, నీలో కలుపుకో అన్నాడు. అప్పుడు బ్రహ్మ, నాయన అది కుదరదరా, నేను నిన్ను సృష్టించిన కార్యక్రమం వేరు, ఇప్పుడున్న లోకమునకు ధర్మం అవసరం, ధర్మ మార్గానికి సూక్ష్మమైన పాండిత్యం కలిగిన వాడి అవసరం ఉన్నది. నీవు లోకంలో ఏ వ్యక్తి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనంతా గ్రంథరూపంలో అందించు. ఏ దిక్కుకేసి తలపెట్టి పడుకోవాలి, ఏ దిక్కుకేసి తిరిగి అన్నం తినాలి, ఇవన్నీ నువ్వు లోకానికి అందించు. వీటిని ధర్మములు అంటారు. ధర్మం అంటే ఆచారం ద్వారా మనకి ఆనందం కలిగించేది. నిజానికి ధర్మం అనేది ఆచరణ ద్వారా ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చేదని అర్థం. అందుకే ధారయతి ఇది ధర్మ. నిన్ను ధరిస్తోంది, నువ్వు పడిపోకుండా కాపాడుతోంది, నువ్వు నాశనం కాకుండా కాపాడుతోంది. అందుకని దీన్ని ధర్మం అన్నారు. నీవు భ్రష్టుడవు కాకుండా కాపాడున్నది ధర్మం. రోజు తూర్పు దిక్కు కానీ లేక దక్షిణం దిక్కు కానీ ఈ రెండు దిక్కులకేసే తలపెట్టుకుని నిద్రైతే మనిషి సుఖంగా బతుకుతాడు. నరుడు ఉత్తర పశ్చిమముల శిరముగా నిద్రించుట ఎగ్గుచేయు కుమారా, పడమర కానీ ఉత్తరం కేసి కానీ తలపెట్టి పడుకుంటే వాడికి క్రమంగా ప్రమాదాలు వస్తాయి, వాడికి ఇబ్బందులు వస్తాయి. అవి వద్దు, ఇవి చెయ్యి అని చెబితే దాన్ని ధర్మము అన్నారు. నాయన హాయిగా సూర్యోదయానికి ముందులే నడిచి వెళ్ళరా బాబు, నడిస్తే ఆరోగ్యానికి మంచిది. సమయమునకు స్నానము చేసి సంధ్యావందనం చేస్తే ఆ ఎర్రని సూర్యకిరణములు నీ శరీరం మీద పడితే నీకు డి విటమిన్ వస్తుంది, నీకు ఆరోగ్యం మంచిది అని పూర్వం సంధ్యావందనం పెట్టారు. అది చేయకపోతే ఇప్పుడు అనారోగ్యం వస్తుంది. అసలు ఇళ్లలోకి సూర్యుడు ఎక్కడొస్తున్నాడు? అన్నీ కంపార్ట్మెంట్లే కదటండి, అపార్ట్మెంట్ల పేరుతోటి. ఆ కంపార్ట్మెంట్లోకి సూర్యుడు రాడు. అసూర్యం పశ్య అన్నట్టుగా ఉంటున్నారు అంతఃపుర స్త్రీలలాగా. పోనీ ఒకవేళ బయటకు వద్దామన్నా బయటకు వచ్చిన తర్వాత ఏ ఏడింటికో ఎనిమిదింటికో లేచి లేవగానే గర్భకోశం నిండా ఏదో తీర్థం నింపినట్టు కాఫీతో నింప అల్లాడిపోతూ లేస్తాడు తెల్లవారుజాము లేవడమేక. పూర్వం రామా రామా కృష్ణ అంటూ లేచేవారు, ఇప్పుడు కాఫీ కాఫీ లేక టీ టీ అని. వీడు అరిచేవాడు అలాగే ఉన్నాడు కంపార్ట్మెంట్లో, ఈ తాగేవాడు అలాగే ఉంటాడు. చివరికి ప్రాణం పోయేటప్పుడు మనకి రామకృష్ణ గుర్తురావు, కాఫీ కాఫీ అని వెళ్ళిపోతాడు. వాడు ఏమవుతాడు వచ్చే తనములో ఆ కాఫీ ఆ టీ అని అమ్ముకుంటాడు. ఇక అదైపోతుంది వాడు. ఇప్పుడు వాళ్ళంతా పూర్వంలో అలా అయిపోయిన వాడే. కాబట్టి దృష్టి దాని మీదకి వెళ్ళకుండా చూసుకోవాలంటే ఏమవ్వాలన్నమాట మనకి, దృష్టి దీని మీదకి వెళ్ళాలి. అందుకని ఏ ఏ పనులు చేస్తే నీకు లాభము, అంత్యకాలంలో నీకు ఏది జ్ఞాపకం వస్తుందో అవన్నీ ఆయన చెప్పాడు మనకి. ఇవి నువ్వు రాయి అంటే అప్పుడు ఆయన కొంచెం తర్జన భర్జన పడి పోనీ కలియుగాంతమునైనా నాకు మోక్షం ఇస్తావా అన్నాడు. తప్పక ఇస్తాను, యుగాంతమును నీకు ముక్తి ఇస్తాను, ఈలోపు మాత్రం నువ్వు భూలోకంలో ఉండి ప్రజల్ని రక్షించు. అనగా మరికొన్ని వరములు నీవిస్తేనే నేను ధర్మ సూక్ష్మములు లోకానికి అందిస్తాను అన్నాడు ఆయన. కోరుకో, కోరుము కోరిని వెళ్ళ ఇచ్చేదన్, ఏం కోరితే అది ఇస్తానన్నాడు బ్రహ్మ. అప్పుడు ఆయన, నేను ఒక పుష్పంగా మారాలి, ఆ పుష్పం నీ చేతిలో ఉండాలి, ఈ పుష్పం కలియుగాంతం వరకు సుప్రసిద్ధి పొందాలి, నన్ను నువ్వు ఒక దివ్య ప్రదేశంలో పారేయాలి, ఆ ప్రాంతం కలియుగాంతం వరకు ప్రజలకి తీర్థంగా మారాలి, అక్కడితో ఆకుండా ప్రతి సంవత్సరము ప్రజలు నాలో స్నానం చేసి తరించాలి, మేషం మొదలుకుని మేనం వరకు ఉన్న 12 రాసులలోనూ బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు నన్ను నువ్వు ఒక్కొక్క నదిలో ప్రవేశపెట్టాలి, ఆ నదీ జలాలకి వరుసగా 12 రోజులు నా పేరు మీదుగా పుష్కరములు ఏర్పడాలి, ఈ విధంగా నా వల్ల లోకం తరించాలి, నన్ను ప్రజలు నిరంతరం తలుచుకోవాలి, నా పేరు తలుచుకోకుండా ప్రజలు ఒక్క క్షణం కూడా ఉండకూడదు, నేను ఇలా నదీ రూపంలో జల రూపంలో ఉండి ప్రజలకి ధర్మ సూక్ష్మములు అందిస్తాను కలియుగాంతం వరకు. అనగా సరే తథాస్తు, నీకు వరం ఇస్తున్నాను, ఈ క్షణమే నేను నిన్ను ఒక పువ్వు కింద మారుస్తున్నాను, నీ పేరే పుష్కరుడు కదా, కాబట్టి నేను పుష్కర పుష్పంగా పద్మంగా మారుస్తాను, ఈ పద్మం నా చేత్తో పట్టుకుంటాను, ఈ పువ్వును ఒక చోట నేల మీద బారవేసి ఆ స్థలాన్ని ఒక తీర్థస్థలంగా మారుస్తాను, నువ్వు చెప్పిన కోరికలన్నీ తీరుస్తాను అన్నాడు ఆయన. అని వెంటనే పుష్కరుణ్ణి ఒక తామర పువ్వుగా మార్చాడు, తన చేత్తో పట్టుకున్నాడు. దీన్ని పుచ్చుకుని కొంతకాలం బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఈయనని పరమ ప్రసిద్ధుణ్ణి చేస్తే కానీ ధర్మములు రాయడు కదా, అందుకని ఆయన్ని ప్రసిద్ధుడు చేయడం కోసం చేతిలో పట్టుకుని ధ్యానం చేశాడు. ఆ కాలంలో భూమండలంలో వజ్రనాభుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడి పేరు వజ్రనాభుడు. వాడి బొడ్డు ప్రాంతం వజ్రంలా కఠోరంగా ఉంటుందిట. వాడు ఒకనాడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ముందు నాకు మృత్యువు లేని వరం కావాలి అన్నాడు. వాడు ఈ రాక్షసులంతా చావు లేని వరమే కోరతారు. వజ్రనాభుడు కూడా దితిపుత్రుడు, దైత్యుడు వాడు. కశ్యపుడికి దితికి పుట్టినవాడు. ఈ కశ్యపుడు సామాన్యుడా, ఎంతమంది రాక్షసులు ఏమన్నా ఎత్తి ఎదురుతాడు. అందులో ఈ దైత్యుడు ఒకడు, ఈ వజ్రనాభుడు ఒకడు. కాకపోతే కశ్యపుడి గొప్పతనం ఏమిటంటే, అటు దేవతల్ని అందించాడు లోకానికి, ఇటు రాక్షసుల్ని అందించాడు, ఇటు పాముల్ని అందించాడు, సకల జాతుల్ని అందించిన మహానుభావుడు అనుకోండి ఆయన. అందుకే ఆయన మహాప్రజాపతి అన్నారు. ఈ దితిపుత్రుడు వజ్రనాభుడు బ్రహ్మని, వరం దేహి మే బ్రహ్మన్, ఓ బ్రహ్మదేవా నాకు వరం ఇయ్యి. ఏమిటది? మృత్యువు లేని జీవితం కావాలి, అసలు నాకు మరణం ఉండకూడదు అన్నట్ట. బ్రహ్మనవ్వి, ఆ ఒక్కటి మాత్రం కోరకు, ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణి ఎప్పుడో ఒకప్పుడు చచ్చి తీరవలసిందే. మృత్యుర్జంబవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతే వా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ఓ వీరుడా, ఒక ప్రాణి పుట్టాడు అంటే వాడితో పాటు వాడి మృత్యువు కూడా పుడుతుంది. ఈ మృత్యువు అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా నూరేళ్ల తర్వాత అయినా ప్రాణులకు మరణం తప్పదు. ఇవాళ అవ్వచ్చు, రేపవచ్చు, నూరేళ్లకు అవ్వచ్చు, మొత్తం మీద ప్రతి వ్యక్తి పుట్టాడంటే వాడు చచ్చి తీరవలసిందే. చావులేని వరము ఈ ప్రపంచంలో ఎవరికీ ఇవ్వడం కుదరదు. కాబట్టి అది తప్పి ఇంకేదైనా కోరుకో అంటే వాడు బాగా ఆలోచించి, ఎక్కడైనా మనుషులు పువ్వులుగా మారతారా బ్రహ్మ అన్నాడు. అబ్బే, మనుషులు పువ్వులు ఎలా అవుతారులే అన్నట్ట. అయితే నా కోరిక ఏమిటంటే, ఎవడైనా తల్లిదండ్రులకు జన్మించని ఒక వ్యక్తి తామర పువ్వుగా మారితే, ఆ తామర పువ్వు హఠాత్తుగా నా నెత్తి మీద నివ్వు పడేస్తే అప్పుడు నా తల పగిలి చావాలి, ఇంకెవరి చేతిలో చావకూడదు అన్నట్ట. ఆనాటికి మానవుడు అన్నవాడెవడు పువ్వు అవ్వలేదు, ఇంకా ఈ పుష్కరుడు పువ్వు అవ్వలేదు. ఒకవేళ మానవుడు పువ్వు అయి ఆయన చేతిలో ఉండాలట, బ్రహ్మగారి చేతిలో, బ్రహ్మగారు తనంత తాను హఠాత్తుగా విడిచిపెట్టాలట పువ్వు. కావాలని కొట్టకూడదట, కొట్టకుండా టక్క నెత్తి మీద పారేస్తే వాడి తల పగిలి చావాలట. ఇంకా ఏ విధమైన ఆయుధము చేత, మరెవరి చేత మరణం లేని వరం కరుణించు, ఓ విరించి నీ గురించి ఎంత తపస్సు చేశాను గనుక అన్నాడే. బ్రహ్మనవ్వి, ఓరి నీకు ఎన్ని తెలివితేటలరా, నిన్ను సృష్టించిన బ్రహ్మని నేనే తల్లబోతున్నాను, నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నందుకు. నా సృష్టిలోనే ఎక్కడో ఉంది కొంచెం లోపం అనుకుని సరే అలాంటి వరమే ఇస్తున్నాను. నువ్వు బుద్ధిమంతుడిగా ఉన్నంతకాలం నిన్ను నిజంగా చంపేవాడెవడో పుట్టడు, కానీ నీవు నీ వరములను దుర్వినియోగం చేసి లోకములను పీడించడం మొదలు పెడితే ఈ వరాలేవీ నిన్ను రక్షించవు. వరం ఇచ్చాను కదా అని కండ కావరం పెంచుకుంటే ఏదో ఒక క్షణంలో నిన్ను చంపేవాడు పుడతాడు. నువ్వు ఎన్ని రకాలైన కోరికలు కోరు, నిన్ను చంపడానికి ఇంకో రూపంలో మృత్యువు పొంచే ఉంటుంది అన్నాడే. భగవంతుడు చాలా తెలివైనవాడు, తన దగ్గర ఏదో ఒక ఆయుధం అట్టే పెట్టుకుంటాడండో. ఈ భక్తులు అక్కడ చావకూడదు ఇక్కడ చావకూడదన్నా ఎలా చంపాలో ఆయనకు ప్లాన్ ఉంటుంది. అలాంటి సమయంలో భగవంతుట్ట చోరుళ్ళగే పొంచి ఉంటాడట, వీడంత తెలివితేటలతో ఉన్నప్పటికీ కూడా. ఇది జరిగిన తర్వాత వజ్రనాభుడు విజృంభించాడు, మనిషి అన్నవాడు తామర పువ్వు అవుతాడా? ఒకవేళ తామర పువ్వు అయితే మాత్రం దానిని బ్రహ్మ తన చేత్తో పట్టుకుంటాడా? పట్టుకుంటే మాత్రం బ్రహ్మగారు ఏదో పరధ్యానంలో నా నెత్తి మీద వేస్తాడా? అప్పుడు కదా మరణం. కాబట్టి ఇక నాకు మరణం లేదు, మృత్యువుని జయించినట్టే అనుకున్నాడు. వెంటనే విజృంభించాడు, స్వర్గం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. ముందు అందరికీ రాక్షసులకి దేవతల మీదే ద్వేషం. అన్నదమ్ములు తగదంతా ఈ కశ్యప ప్రజాపతి పిల్లలంతా అన్నదమ్ములు ఒకళ్ళు వాళ్ళలోడు కొట్టుకు తెచ్చిపోయేవారు. పాపం ఏమిటో మరి తెలియదు. ఆయన ఎంత మహాతపస్వి, కాలప్రభావం అది చూడండి. మీకు నన్ను చాలా కాలం క్రితం ధర్మ సందేహంలో నా 8 ఏళ్ల వయస్సులో ఒక గొప్ప ప్రశ్న వేశారండి. నా 8 ఏట సంస్కృతం మా నాన్నగారి దగ్గర చదువుకోవడానికి సరస్వతి స్త్రీ సమాజం అని గణపురంలో వెళ్ళాను. అప్పుడు నా వయసు కరెక్ట్గా 8 ఏళ్ళు. ఈ ప్రశ్న వేసిన ఆవిడ ఇప్పుడు పాలకొల్లులో సన్యాసాశ్రమంలో ఉంది. ఆవిడ చాలా గొప్ప ఆవిడ. ఆవిడ ఇప్పుడు పాలకొల్లులో వాళ్ళకు ఒక పీఠం ఉంది, ఆవిడ సన్యాసిని. నాన్నగారి దగ్గర చదువుకున్న వాళ్ళలో ఒక ఇద్దరు సన్యాసిని మణులు ఉండేవారు. సన్యాస దీక్షలో ఉండి కూడా సంస్కృతం చదువుకోకపోతే సన్యాసం ఇవ్వరు పూర్తిగా. అందుకని ముందు బ్రహ్మచర్య దీక్షతో సంస్కృతం అభ్యాసం చేసి ఆ తర్వాత పూర్తి దీక్షలో గడతారు. ఈ మధ్యనే నాకు ఆవిడ అరుణాచలం దగ్గర కనపడి, చిన్నప్పుడు నేను మిమ్మల్ని ధర్మ సందేహం అడిగాను, తీర్చారు, ఇప్పుడు ఇంతకాలానికి చూశానని ఎంతో ఆనందపడిపోయింది మా గురువుగారు అబ్బాయి అని. పాపం ఎందుకు చెప్తానంటే, 8 ఏళ్ల వయస్సు నాకు, నేను పురాణాలు రోజు చదివేవాడిని. పొద్దున్న ఒక పుస్తకం పట్టుకెడితే సాయంకాలానికి అయిపోయేది. అందుకని పిల్లాడు ఉట్టినే పట్టుకెళ్ళి పుస్తకం తిప్పేస్తున్నాడేమో అని అనుమానం వచ్చింది. ఆ సమాజం నిర్వహిస్తున్న ఆవిడ పేరు వరలక్ష్మ గారు. ఆవిడ వెంటనే అక్కడ ఉన్నటువంటి గురువుగారిని ఒక ఆయన పిలిచి మా నాన్నగారితో పాటు పనిచేశాను, మన మళ్ళీ మా నాన్నగారు అయితే పక్షపాతంతో అడగడేమోనని ఆ రెండు ఆయన పిలిచింది. ఏమండి అబ్బాయి చీటికి బట్టి పుస్తకాలు పట్టుకెడతాడు, పొద్దున్న ఆదిపర్వం పట్టుకెళ్ళాడు, సాయంత్రానికి ఆదిపర్వం అయిపోయిందంటాడు. నిజంగా చదువుతున్నాడు లేక పుస్తకములను అలా అలా తిప్పి పట్టుకొస్తున్నాడు పరీక్షించండి అంటే, ఆయన ముందు ఏమన్నాడంటే భారత ఎవరు రాశారు అంటే వ్యాసుడు అన్నాను. రైట్, కవిత్రయం కదా అన్నాడు ఆయన. కవిత్రయం తెలుగులోనండి, సంస్కృతంలో అసలు వ్యాసుడేనండి అనగానే పాప సంతోషించాడు. చిన్న ప్రశ్నలు వేద్దామని భారతానికి ఎన్ని పర్వాలు అన్నాడు. ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ శాంతి ఆనుశాసనిక అశ్వమేధ ఆశ్రమవాస మౌసల మహాప్రస్థానిక స్వర్గారోహణ పర్వాలమని 18 అండి అన్నాడు. ఇలా ఆయన ఎన్నో ప్రశ్నలు వేశాక ఆఖరి ఏమన్నాడంటే, కశ్యప ప్రజాపతి పిల్లల్లో దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, పాములు ఉన్నారు, దేవతలు అంత గొప్పవాళ్ళు అయ్యి రాక్షసులు ఇంత క్రూరులు ఎందుకు అయ్యారు అని అడిగాడు ఆయన. వాళ్ళెవ్వరికి వాళ్ళ నాన్న బుద్ధులు రాలేదంటే అమ్మ బుద్ధులు వచ్చేయండి అన్నారు. అది నా 8 అందుకని ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలగడం. ఎందుకంటే ఎవ్వరికి నిజంగా కశ్యపుడు యొక్క పిల్లలకి వాళ్ళ నాన్న బుద్ధులు రాలా, నిజంగానే అది అదితి సత్వగుణం కలిగింది కాబట్టి ఆదిత్యులు దేవతలందరికీ అదితి యొక్క లక్షణాలు వచ్చాయి. దితి తమోగుణ ప్రధానురాలు, ఆవిడది గొడ్లగోబ లక్షణాలు, అందుకని రాక్షసులు పుట్టారు. కద్రువకి పావు లక్షణాలు, వంకర టెంకర బుద్ధులు, అందుకే పావులు పుట్టాయి. వినత బుద్ధి గొప్పది, అందుకే గరుత్మంతుడు పుట్టాడు. ఏ తల్లికైనా సరే భగవద్భక్తి సదాచారం ఉంటే వాళ్ళ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. ఒక్కొక్కప్పుడు తండ్రి కంటే తల్లి పాత్ర ఎక్కువట. అందుకే కశ్యపుడి సంతానం మొత్తం అందరికీ కూడా మాతృబుద్ధులు తప్ప పితృబుద్ధులు రాలేదు. అనగానే ఆయన తెల్లబోయి, ఓరి దేవుడు ఈ ప్రశ్నకి సమాధానం నాకు తెలియదు, అడిగాను కానీ ఈయన ఏమడిగితే అది ఇచ్చేయండి అన్నాడు ఆయన. ఇందులో రవ్వని తత్స్యోక్తి లేదు. అందుకు చెప్తున్నానంటే నేను ఒకే తండ్రి అయితే ఏం లాభం, తల్లుల యొక్క బుద్ధులు అలా వచ్చాయి. దేవతలు నిరంతరం సాత్వికంగా ఉండేవారు, దైత్యులు పరుల యొక్క అభివృద్ధిని సహించలేకపోయేవారు. ఆ తల్లి బుద్ధి వీళ్ళకు వచ్చింది, ఈ తల్లి బుద్ధి వీళ్ళకు వచ్చింది. కాబట్టి తల్లులు ఏం చేయాలి, ఇంట్లో చిన్నప్పటి నుంచి పిల్లలు పుట్టి పుట్టగానే చక్కగా సీరియల్స్ చూడాలి కదా, కడుపులో ఉన్నప్పుడు ఉంటే దితి లాంటి వాళ్ళ యొక్క పిల్లలు పుడతారు. ఇప్పుడు తల్లులు ఎక్కువ మంది దితులు అయిపోయారు, దీనివల్ల పిల్లలకి చాలా ఇబ్బంది వస్తుంది. నేను ఏమనుకున్నా సరే కొండ పాత్ర కొట్టినట్టు ఇలాగే చెబుతా వినండి. పొద్దున్నది సాయంకాలం దాకా ఏంటంటే దరిద్రపు సీరియల్స్, ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే ఈ విషయంలో అమెరికాను మెచ్చుకోవాల్సిందే. అక్కడ ఎవరు ఈ దరిద్రపు సీరియల్స్ చూడలేదు, అమెరికా 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 అక్కడ ఏదో పాడైపోతున్నారు అనుకుంటున్నారు. 300 నేను ప్రతి సంవత్సరం ఇప్పటికి 12 పెడుతున్నాను కాబట్టి చెబుతున్నారు. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు నిత్యం భాగవతం వింటే వాళ్ళ అమ్మాయి కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఎంత గొప్పవాళ్ళు అయ్యారో నేను చూశాను కళ్ళారా. నేను ఎన్నో 200,000 శిష్యుల్ని పరీక్షించి చెబుతున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భవతిగా ఉన్నప్పుడు తినకూడని ఆహారం తిన్నా, వినకూడనివి విన్నా, చెయ్యకూడని పనులు చేసినా క్రూరులు పుడతారు. దితి అలా చేసింది కాబట్టి వీళ్ళు పుట్టారు దైత్యులు. అదితి లోపల దేవతలు ఉన్నప్పుడు వామనావతారంలో విష్ణువు పుడుతున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్ర జపం చేసింది, ఆవు పాలతో తయారు చేసిన అన్నం తింది, అందువల్ల ఆవిడకి అలాంటి పిల్లలు పుట్టారు. ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఏం చేయాలో ఆలోచించుకోండి. ఇందువల్ల ఏమైందంటే ఈ వజ్రనాభుడు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళమ్మ గోమాంసం కూడా తినేసింది దితి, అందువల్ల ఈ క్రూరుడు పుట్టాడు. ఈ వరం రాగానే విజృంభించి ఇక నన్ను ఎవరూ చంపలేరనుకుని వజ్రనాభుడు రాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకుని సురల మీదకి దండయాత్రకి వెళ్ళాడు, దేవతల మీదకి వెళ్ళాడు, చితకొట్టి పారేశాడు. ఇంకా అక్కడి నుంచి సిద్ధుల మీద పడ్డాడు. సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు వాళ్ళందరినీ చెల్లా చెదరు చేసి పారేశాడు. ఆ రోజుల్లో వాడితో యుద్ధం చేసే శక్తి ఒక్కడికి లేకుండా పోయింది, వాడికి మరణం లేదు కాబట్టి. ఈ విధంగా వాడు లోకాలన్నింటినీ పట్టి పీడిస్తూ ఉంటే దేవతలు అల్లాడిపోయారు. ఇక మాకు దిక్కేది, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, కాపాడేవాడు ఉన్నాడా లేదా, ఆ భగవంతుడు బ్రహ్మదేవుడు వీడికి భయంకరమైన వరం ఇచ్చాడు, ఈ వరం వల్ల వీడు అంతకంతకీ విజృంభించి మనల్ని నాశనం చేస్తున్నాడని పాప వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు, ఏడ్చారు. ఒకనాడంతా కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతచన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత రక్షించు రక్షించని కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు బ్రహ్మదేవుడు జాలిపడి, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, దితిపుత్రుడు జగత్రయీ మతములను తేజంబులను సర్వఖండితము చేయుచునుంటనే నిరుగుదున్. దితిపుత్రుడు వజ్రనాభుడు కండకావరంతో లోకములన్నిటినీ నాశనం చేస్తున్నాడని నాకు తెలుసు. మీ ధర్మములన్నీ నశించిపోతున్నాయని తెలుసు. దేవాలయాలు పడగొడుతున్నాడని తెలుసు. ఈ పాపాత్ముడిని సంహరించడం కోసం సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ సమయం వస్తుంది, మీరేం కంగారు పడకండి. మీరు ఒక్క పని చేయగలిగితే శీఘ్రకాలంలో మీ శత్రువు చచ్చిపోతాడనగా ఏం చెయ్యాలి అన్నారు వాళ్ళు. భూలోకానికి వెళ్ళండి. భూలోకంలో పుష్కరుడు అనేవాడు ఒకప్పుడు తపస్సు చేశాడు. ఆ ప్రాంతం భయంకరమైన కేకారణ్యం, అనేక వృక్షములతో జంతువులతో ఉంటుంది. ఆ ప్రాంతంలో కొంత భాగం చదును చెయ్యండి, అక్కడ ఒక యాగశాలని నిర్మాణం చెయ్యండి. నేనక్కడ 100 సంవత్సరములు ఒక యజ్ఞం చేద్దామనుకుంటున్నాను. ఆ యజ్ఞంలో నేను, విష్ణువు, శివుడు, మేము 3 భాగస్వాములుగా ఉంటాం. త్రిమూర్త్యాత్మకమైన గొప్ప యజ్ఞం నేను అక్కడ చేస్తాను. వెంటనే భూలోకానికి వెళ్ళండి. యాగము చెయ్యడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చెయ్యండి. ముందు స్థలం చదును చెయ్యండి అని చెప్పగానే దేవతలంతా భూలోకానికి వచ్చారు. ఇప్పుడు మనం రేపు బ్రహ్మదేవుడు గుడికి వెళ్తున్నామే, ఆ ప్రాంతంలో కొంత భాగాన్ని నాగలితో దున్నారు. యజ్ఞం చేసే ముందు, పెద్ద పెద్ద యజ్ఞాలు చేసే ముందు భూమిని దున్నాలి. నాగలితో దేవతలు దున్నారు. దేవతల చేత దున్నబడిన భూమి ఇది. అంత గొప్ప ప్రాంతం ఇది. ఇంత గొప్ప ప్రాంతం ఇవాళ పంటలు లేకుండా అయిపోవడానికి గల కారణం తెలుసునండి. ఒకనొకప్పుడు మన దురదృష్టం ఏంటంటే, కలియుగం ఆరంభకాలంలో జనమేజయుడు కొడుకులు 4 యాత్రకంటూ వచ్చి ఇక్కడ 4 ఋత్విక్కుల్ని చంపేశారట. అప్పటి నుంచి రాజస్థాన్ అంతా ఇలా అయిపోయిందని మనకి పురాణం చెబుతున్నది. జనమేజయుడు అందుకేగా భారతం అన్నాడు. మనకి జైమిని భారతంలో వస్తుంది. జనమేజయుడు కొడుకులు తొందరపాటులో యజ్ఞం చేసే ఋత్విక్కులు చంపేశాడు. ఆ దురదృష్టం వల్ల ప్రాంతం పాడయ్యింది. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఇంత అధర్మం జరిగితే అధర్మానికి తగిన ఫలితము ఎంత గొప్ప క్షేత్రమైనా పొందుతోంది. ధర్మం ఉంటే ధర్మము పొందుతుంది. ఆనాడు దేవతలు ఇక్కడ వచ్చి బంగారపు నాగళ్లతో ఈ భూమిని దున్నారు. మంచి యాగశాలను నిర్మించారు. బ్రహ్మదేవుడు స్వయముగా సరస్వతి సమేతముగా యాగము చేయడానికి ఒక శాల, ఋత్విక్కులుండే శాలకి ఋత్విక్శాల అని పేరు. యజమాని కూర్చునేటటువంటి శాలని అన్నిటికీ యజమాని విష్ణువు గనక ఆయనకి యజమాన శాల కట్టారు. ఈ యజ్ఞం చేసే త్రిమూర్తులకి భార్యలు ఉండాలిగా, భార్యలు ఉండడానికి పత్నీ శాల కట్టారు. అగ్నిని అరణి ద్వారా మధించి తీయాలి. అలా అగ్నిని బయటికి తీయడానికి ఒక శాల ఉంటుంది, దానికి అగ్నిద్ర శాల అంటారు. ఈ శాలలకి ఎంతెంత కొలతలు ఉంటాయో అగ్ని పురాణంలో చెప్పారు. ఆ కొలతల ప్రకారం చెయ్యాలి. ఇప్పుడు కలియుగంలో అంతంత ఓపిక లేక మనం ఏదో గుండం పెట్టామంటే గుండం, ఈ గండం గడిస్తే చాలు అనుకుంటున్నాం. కానీ శాస్త్ర ప్రకారం అయితే కొన్ని కొన్ని నిత్యహోమాలకు కాదు, కానీ పెద్ద పెద్ద యాగములు ఎప్పుడు చేసినా యాగ కుండమునకు పరిమాణం ఉన్నది, కొలతలు ఉన్నాయి. దాంట్లో ఏ మూల ఏ శాల కట్టాలో అవి కట్టాలి. అలా కడితే మాత్రం తగిన ఫలితం పొందుతాం.